Today our study through the Bible takes us to the second book of Kings.
మన బైబిల్ అధ్యయనంలో ఈ రోజు రెండు రాజుల గ్రంథము చూద్దాం.
We are studying the books of the Bible, not every verse.
మనము బైబిల్లోని పుస్తకములను చదువుతున్నాము, ప్రతి వచనమును కాదు.
I understand what message each book has for us today.
ఈనాడు ప్రతి పుస్తకము కూడా మన కొరకు ఏ సందేశమును కలిగిందో మనం చూడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం.
In the second book of Kings,
రెండు రాజుల గ్రంథములో
First half of it deals with the ministry of Elisha.
మొదటి సగభాగము ఎలీషా యొక్క పరిచర్య గురించి ఉంది.
And then there's a description of all the kings of Israel and of Judah and their reign.
ఆ తర్వాత ఇశ్రాయేలు మరియు యూదా రాజుల గురించి, వారి పరిపాలన గురించి వివరించబడి ఉంది.
And halfway through you come to the time when Israel is taken captive.
మనం సగం వరకు వచ్చేసరికి ఇశ్రాయేలీలు చెరపట్టబడిపోయినట్లుగా మనం చూస్తాం.
By Assyria.
అష్షూరీయుల చేత.
And then towards the end of the book
పుస్తకం యొక్క చివరిలో
they are a time when Judah is taken captive by Babylon.
యూదా వారు బబులోన్ చేత కొనిపోబడినట్లుగా మనం చూస్తాం.
So as we look at second book of Kings, we see the closing days of Elijah. First of all,
రెండు రాజుల గ్రంథం మొదట్లో ఏలియా యొక్క ముగింపు దినముల గురించి మనం చూస్తాం.
We read of a time when the king sent, chapter 1 verse 9, soldiers to capture Elijah.
ఒకటో అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, ఏలియాను పట్టుకొనుటకు రాజు మనుషులను పంపించినట్లుగా మనం చూస్తాం.
Because Elijah sent a strong message of judgment to the king.
ఎందుకంటే ఏలియా రాజునకు కఠినమైన తీర్పు కలిగిన సందేశం చెప్పాడు. నీవు చనిపోతావు అని చెప్పాడు.
And Elijah said to these soldiers, if I am a man of God, let fire come down and consume all of you.
ఏలియా మనుషులతో చెప్పాడు, నేను దైవజనుడినైతే దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని దహించి వేస్తుంది.
And it happened.
మరియు ఆ విధంగా జరిగింది.
The king sent another 50 soldiers.
మరొక 50 మందిని ఆయన పంపించాడు.
Fire consumed them as well.
వారి మీద కూడా అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసింది.
And they sent a third set of soldiers.
మూడోసారి కూడా సైనికులను పంపించాడు.
That man begged for mercy.
ఆ వ్యక్తి ఏలియా యొక్క దయను కోరుకున్నాడు.
And he was saved.
అతడు రక్షించబడ్డాడు.
The only significance of this passage is this.
ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యమైన విషయం ఇదే.
It was in the same place of Samaria that you read in Luke chapter 9 that when Jesus went there, the Samaritans would not receive him.
లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం చదువుతాం, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినప్పుడే సమరయులు ఆయన్ను చేర్చుకోలేదు.
And we read there in Luke 9 that James and John said, let us call down fire like Elijah did.
ఏలియా చేసినట్లుగా మనం ఆకాశం నుండి అగ్నిని కురిపిద్దాం అని యాకోబు యోహానులు చెప్పారు.
Burn up these people who won't accept Jesus.
యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారిని దహించి వేద్దాం.
Jesus rebuked them.
యేసుక్రీస్తు ప్రభువు వారిని గద్దించాడు.
He said, you don't know what spirit you are of.
మీరు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నారో మీకు తెలియదు.
That is an old covenant spirit.
అది పాత నిబంధన ఆత్మ.
In the new covenant we don't do such things.
కొత్త నిబంధనలో మనం అటువంటి పనులు చేయము.
We don't ask God to consume our enemies.
మన శత్రువులను దహించి వేయమని దేవుణ్ణి మనం అడగము.
We pray God will convert them.
లేదు, దేవుడు వారిని మార్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం.
Consume them but convert them.
వారిని దహించి వేయమని కాదు, కానీ వారిని మార్చమని మనం దేవుని అడుగుతాం.
The son of man didn't come to destroy men's lives but to save them.
మనిషి కుమారుడు మనుషుల యొక్క జీవితములను నశింప చేయడానికి కాదు, కానీ వారిని రక్షించడానికే వచ్చాడని చెప్పాడు.
That's the difference between Elijah and Jesus.
ఏలియాకు మరియు యేసు ప్రభుకు మధ్య ఉన్న తేడా అదే.
Old covenant ministry and new covenant ministry.
పాత నిబంధన పరిచర్య మరియు కృత నిబంధన పరిచర్య.
You are insulted as a servant of God in the old covenant.
పాత నిబంధనలోని దైవ సేవకుని నీవు నిందించినట్లయితే,
like Moses was insulted by Miriam, she got leprosy.
మిర్యాము చేత మోషే అవమానించబడినప్పుడు ఆమెకు కుష్టు వచ్చింది.
These people tried to capture Elijah, they got burnt up.
ఏలియాను బంధించడానికి వెళ్ళిన ఈ సైనికులు కాల్చివేయబడ్డారు.
Later on we read in chapter 2 how some young men made fun of Elisha and bears came and ate them up.
తర్వాత రెండో అధ్యాయంలో మనం చూస్తాం, ఎలీషాను ఎగతాళి చేసిన కొంతమంది యవనస్తులను ఎలుగుబంటి తినివేసింది.
New covenant is nothing like that.
కానీ కృత నిబంధన ఆ విధంగా ఉండదు.
People who whipped Jesus, their hands didn't get paralyzed.
యేసుక్రీస్తు ప్రభువును కొరడాలతో కొట్టిన చేతులకు పక్షవాతం రాలేదు.
And the people who whipped Paul, their hands didn't get paralyzed either.
పౌలును కొట్టిన వారి చేతులకు కూడా పక్షవాతం రాలేదు.
In the new covenant we're not here to judge people, we are here to save them.
కృత నిబంధనలో మనం ప్రజలకు తీర్పు తీర్చడానికి లేము, కానీ వారిని రక్షించడానికే ఉన్నాము.
Chapter 2, poor Elijah goes up to heaven.
రెండో అధ్యాయంలో ఏలియా పైకి వెళ్ళడానికి కొంచెం ముందుగా
told Elisha,
ఎలీషాకి ఈ విధంగా చెప్పాడు,
you stay here in Gilgal, God has me further to Bethel.
నీవు గిల్గాల్ లోనే నిలిచియుండు, దేవుడు నన్ను బేతేలుకు పొమ్మని సెలవు ఇచ్చున్నాడు.
Elisha said, no, I'm going to follow you.
లేదు, నేను నిన్ను వెంబడిస్తాను అని ఎలీషా చెప్పాడు.
So they came to Bethel.
వాళ్ళు బేతేలుకు వచ్చారు.
And he told Elisha, you stay here because I'm going to Jericho.
నీవు ఇక్కడ ఉండు, నేను ఎరికోకు వెళ్తున్నానని చెప్పాడు ఎలియా.
Elisha
said, "Nothing doing. I'm going to follow you."
He reached Jericho, and Elisha said, "Okay, we've come as far as here. If you stay here, I'm going to Jordan."
ఎరికోలు సరే మనం ఇంత దూరం వచ్చాము, ఇక్కడే ఉండు, నేను యోర్దానుకు వెళ్తున్నానని చెప్పాడు.
I'm going to follow you.
లేదు, నేను వెంబడిస్తానని చెప్పాడు ఎలీషా.
So they went to Jordan and Elijah split the waters with his mantle and they walked across.
యోర్దానుకు వచ్చిన తర్వాత ఏలియా తన దుప్పటిని తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయింది. వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయారు.
And then Elijah asked Elisha.
అప్పుడు ఏలియా ఎలీషాను అడిగాడు.
You've been following me all this time for what do you want?
అన్ని సమయాల్లో కూడా నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నీకేం కావాలి?
What do you think Elisha wanted?
ఎలీష ఏమి కోరుకున్నాడని మీరు అనుకుంటున్నారు?
Did he say, tell these fellows that I'm the next prophet?
నీ తర్వాత ప్రవక్త నేనే అని వీళ్ళకి చెప్పని చెప్పాడా?
No.
లేదు.
He was not interested in anything like that.
అటువంటి విషయాల మీద ఆయనకు ఆసక్తి లేదు. లేక
help me to have a better house.
నేను మంచి ఇంటిని కలిగి ఉండడానికి సహాయం చేయి.
He didn't pray these stupid prayers that many Christians pray today.
ఈనాడు అనేక మంది క్రైస్తవులు బుద్ధి లేకుండా చేసే ప్రార్థనలను ఆనాడు ఆయన చేయలేదు.
He prayed the most sensible prayer any Christian can pray for.
ఏ క్రైస్తవుడైనా ప్రార్థించగల శ్రేష్టమైన ప్రార్థనను ఎలీషా చేశాడు.
Elijah, give me a double portion of your spirit.
నీ కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయము అని అడిగాను.
Give me an anointing of the Holy Spirit that I can serve my God.
పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును నాకివ్వు, ఆ విధంగా నేను నా దేవునికి సేవ చేయనట్లుగా.
What a prayer to pray.
ప్రార్థన చేయడానికి ఎంత గొప్ప ప్రార్థనో కదా ఇది.
One who seeks God's kingdom first like that will find all the other necessary things added to him.
ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని మొట్టమొదట ఆ విధంగా వెతుకుతారో అప్పుడు అవన్నీ కూడా వారికి అనుగ్రహించబడతాయి.
God tests us to see whether we are satisfied with anything less than that.
కానీ దానికంటే తక్కువైన దానితో మనం ఏమైనా సంతృప్తి చెందుతున్నామా అని దేవుడు చూస్తాడు.
If you are satisfied with a car, that's all you'll get.
నీవు కార్ తోనే సంతృప్తి చెందినట్లయితే అది మాత్రమే నీవు పొందగలవు.
Or a better house, that's all you'll get.
లేక ఒక మంచి ఇంటిని మాత్రమే నీవు పొందగలవు.
Or a little more money, then that's all you'll get.
ఇంకొంచెం డబ్బు, అంత మాత్రమే నువ్వు పొందగలవు.
బట్ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అన్లెస్ యు గెట్ అనాయింటింగ్ ఇన్ ది హోలీ స్పిరిట్ దెన్ యు గెట్ దట్.
అని నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందే వరకు కూడా తృప్తి పడినట్లయితే నువ్వు దాన్ని పొందుతావు.
సో వి సీ హియర్ దట్ ఎలైజా టెస్టెడ్ ఎలీషా అట్ ఈచ్ పాయింట్.
కాబట్టి ప్రతి చోట కూడా ఏలియా ఎలీషాను పరీక్షించినట్లుగా మనం చూస్తాం.
ఓకే, యు గాట్ ఎ గిల్గాల్ ఎక్స్‌పీరియన్స్ నౌ.
సరే, నీవు ఇప్పుడు గిల్గాల్ అనుభవాన్ని పొందావు.
ఆర్ యు హ్యాపీ?
నీవు సంతోషంగా ఉన్నావా?
నో.
లేదు.
ఓకే, దెన్ లెట్స్ గో ఆన్.
అయితే ఇంకా ముందుకు వెళ్ళు.
కమ్ టు బెథెల్.
బెథెల్ దగ్గరికి వచ్చాడు.
హ్యాపీ విత్ దట్?
దీంతో నీవు సంతోషంగా ఉన్నావా?
నో, యు ఆర్ నాట్ హ్యాపీ.
నీవు సంతోషంగా లేవా?
ఓకే, లెట్స్ గో ఆన్.
సరే, ఇంకా ముందుకు వెళ్దాం.
కమ్ టు జెరికో.
జెరికో దగ్గరికి వెళ్ళారు.
హ్యాపీ నౌ?
ఇప్పుడైనా నీవు సంతోషంగా ఉన్నావా?
నో.
లేదా?
లెట్స్ గో ఆన్.
ఇంకా ముందుకు వెళ్దాం.
Jordan.
యోర్దాన్ దగ్గరికి వెళ్దాం.
Are you happy now?
ఇప్పుడు సంతోషంగా ఉన్నావా?
Still not happy.
ఆయన ఇంకా సంతోషంగా లేడు.
What do you want?
నీకేం కావాలి?
I want an anointing of the Holy Spirit.
నాకు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కావాలి.
So these four stages can refer to different things in our Christian life where we are happy with something.
Mana Christo jeevithamlo manam santoshinchadagina naalugu sthayilanu ivu soochistu unnai.
Maybe some new truth.
Osha koncham satyamu.
New experience.
Leka koddi anubhavamu.
Some supernatural answer to prayer.
Prarthanaku oka manavatitamaina javabu.
Fellowship.
Kontha sahavasamu.
Something.
Edo okati.
Maybe a New Testament church.
Bahusha kratta nibandhana sangamu.
Are you happy?
Vatini batti nivu santoshanga unnava?
Many Christians are happy with having achieved something which is better than somebody else.
Aneka mandi Christavulu itharulakante koncham shreshthamaina vatini sadinchinappudu ento santoshistaru.
People in Bethel are better than the people in Gilgal.
Bethel lo unna prajalu Gilgal varikante shreshthulu ga untaru.
Jordan have gone four steps.
యోర్దాన్ దగ్గరికి వెళ్లిన వారు నాలుగు మెట్లు పైకి వెళ్తారు.
Elisha say, I'm not satisfied even with that.
Elisha చెప్తున్నాడు, దాన్ని బట్టి కూడా నేను సంతృప్తిగా లేను.
You're like that, you'll get God's best.
నీవు ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క శ్రేష్టమైన వాటిని నీవు పొందుకుంటావు.
That's why he got a double portion.
అందుకే ఆయన రెండంతల ఆత్మను పొందాడు.
Then we see Elijah taken up.
ఆ తర్వాత ఏలియా పైకి కొనిపోబడటం మనం చూస్తాం.
Elijah told him, listen, I can't give this to you.
ఏలియా చెప్పాడు, దీన్ని నేను నీకు ఇవ్వలేను.
He said, you've asked for a very hard thing, verse 10.
నీవు అడిగినది కష్టతరంగా ఉంది అని చెప్పాడు 10వ వచనం.
Lot of today's preachers would come, just come here, they'd say, let me lay hands on your head, you'll get it.
ఈనాటి బోధకులైతే మనం ఆ విధంగా అడిగినట్లయితే నీ తల మీద నేను చేతులు ఉంచుతాను, నీవు పొందుతావు అని చెప్తారు.
He didn't say that.
కానీ ఏలియా ఆ విధంగా చెప్పాడు.
Said, it's a difficult thing you've asked for.
నీవు కష్టతరమైన విషయాన్ని అడిగావు.
And if you see me, then you get it.
నీవు నన్ను చూసినట్లయితే నీవు దాన్ని పొందుతావు.
But if you don't see me, then you won't get it.
ఒకవేళ నీవు నన్ను చూడలేకపోయినట్లయితే నీవు పొందలేవు.
He saw him and he got it.
ఎలీషా చూశాడు, దాన్ని పొందాడు.
God is a rewarder of those who diligently seek him.
దేవుణ్ణి ఆసక్తితో వెతికే వారికి దేవుడు బహుమానాన్ని ఇస్తాడు.
And then we read of different situations where Elijah comes across difficult situations.
ఆ తర్వాత ఏలియా వేర్వేరు పరిస్థితుల్లో ఏ విధంగా వెళ్లాడో మనం చూస్తాం.
And how the anointing of God is upon his life.
ఆయన జీవితం మీద దేవుని యొక్క అభిషేకం ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తాం.
Let me show you a title that Elisha had.
ఎలీషా యొక్క బిరుదును మనం చూద్దాం.
When one of the kings asked, is there a prophet here whom we can ask something about? In verse chapter 3 verse 11.
3వ అధ్యాయం 11వ వచనంలో ఒక రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలు ఒకడైనచడు లేడా అని అడిగినప్పుడు,
one of the servants of the king of Israel said yes.
ఉన్నాడు అని రాజు యొక్క సేవకులు చెప్పారు.
Is Elisha, verse 11, who used to pour water on the hands of Elijah.
ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాత్ కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని చెప్పారు.
What is his testimony?
ఆయన సాక్ష్యం ఏమిటి?
He is a man who was a servant of Elisha, pouring water for Elijah to wash his hands after he ate his food.
ఏలియా భోజనం చేసిన తర్వాత అతడు చేతులు కడుక్కోవడానికి ఎలీషా నీళ్లు పోస్తూ ఉండేవాడు.
That was his testimony.
అదే ఆయన సాక్ష్యం.
He would be known as a servant.
నీవు సేవకునిగా గుర్తించబడాలని అనుకోపోయినట్లయితే,
he was no reverend doctor something or the other.
రెవరెండ్ డాక్టర్ అనే బిరుదు లేకుండా
ఆయన
ఒక సేవకుడు.
Was happy to be known as one who just was a servant of Elijah.
ఆయన ఏలియా యొక్క సేవకుని వలె గుర్తింపబడటానికి ఇష్టపడ్డాడు.
Another thing we see here.
ఇక్కడ మనం చూసే మరొక విషయం ఏమిటంటే,
when Elisha was invited in verse 13 by the king to prophesy.
ప్రవచించడానికి ఎలీషాను రాజు ఆహ్వానించినప్పుడు 13వ వచనము.
We read Elisha saying in verse 15, bring me a man who can play some instrument and sing.
అప్పుడు 15వ వచనంలో ఎలీషా చెప్పాడు, నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము.
And it says as the man began to play the instrument.
ఇక్కడ చెప్పబడింది, వాద్యకుడు అక్కడ వచ్చి వాయించుచుండగా
దట్ మ్యూజిక్ కేమ్,
ఆ సంగీతం వచ్చినప్పుడు
హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ ఎలీషా,
ఎలీషా మీదకు యెహోవా హస్తం వచ్చింది.
ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఈవెంట్ దట్ షోస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్ to prepare a man to receive the message of God.
ఇది చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సంగీతం యొక్క శక్తి ఒక వ్యక్తి వర్తమానం చెప్పడానికి సిద్ధపరుస్తుంది.
గుడ్ మ్యూజిక్, if it's anointed music, can prepare a man to preach God's word and for people to receive God's word.
Abhishekinchabadina sangeetamu oka vyakti devuni prajalaku vartamanam andinchataniki mariyu prajalu vartamanani swikarinchataniki upayogapadutundi.
That's something we must remember today.
Manam ee naadu danni gnyapakam unchukovali.
And then we see in chapter 4
aa tarvata manam 4va adhyayamlo chustam,
another miracle that Elisha does in which there is a message.
Elisha maroka adbhutanni chesadu andulo kuda oka sandesham undi.
A woman who was the wife of one of the junior prophets,
ప్రవక్తల శిష్యుల్లోని ఒకని భార్య ఉంది అక్కడ.
When they say sons of the prophets, we don't know exactly what it means.
ప్రవక్తల శిష్యులు అని ఇక్కడ చెప్పబడింది, దాని అర్థం మనకు ఖచ్చితంగా తెలియదు. 4వ అధ్యాయం 1వ వచనం,
they are not probably real prophets.
బహుశా వాళ్ళు నిజమైన ప్రవక్తల కారేమో.
You know, Samuel, this it's possible that Samuel established a little school of the prophets, like a Bible school.
Bausha Samuelu Bible paathashala vale pravaktalaku oka paathashalanu sthapinchadeemo.
Because there was a lack of prophets.
ఎందుకంటే ప్రవక్తలు తక్కువగా ఉన్నారని.
నో ట్రూ ప్రాఫెట్ ఎవర్ కేమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ ద ప్రాఫెట్.
ప్రవక్తల పాఠశాలలో నుండి నిజమైన ప్రవక్త ఎవరు కూడా రాలేదు.
Told him to start it, he started something, it is a total failure.
దేవుడు ఆ పాఠశాలను ప్రారంభించమని అతనికి ఎప్పుడు చెప్పలేదు, కానీ అతడు ప్రారంభించాడు, అది పూర్తిగా విఫలమైంది.
But it was there.
కానీ అది అక్కడ ఉంది.
People wanted to serve God like one joined a Bible school.
ఈనాడు బైబిల్ పాఠశాలలో చేరినట్లే దేవుని సేవ చేయాలనుకున్న వారు అనేక మంది దానిలో చేరారు.
Not a prophet but a Bible school student.
అతడు నిజమైన ప్రవక్త కాదు కానీ బైబిల్ పాఠశాల యొక్క విద్యార్థి.
People who carried the message of the prophet to other places and conveyed it to others.
లేక ప్రవక్త యొక్క సందేశాన్ని ఇతర ప్రదేశాలకు తీసుకువెళ్లి దాన్ని అందజేసేవారు.
It was one of those people who died and his wife the widow is saying here.
అందులోని ఒకరు చనిపోయారు, అతని యొక్క భార్య విధవరాలైంది.
And he says, see, I'm in debt now.
నా పెనిమిటి చనిపోయాను, ఇప్పుడు నేను అప్పులు కలిగి ఉన్నాను.
And the creditor has come to take my two children as slaves.
అప్పులు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నాడు. అప్పుడు ఎలీషా అడిగాడు, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పము.
Nothing except a jar of oil.
నా యొద్ద నూనెకుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు అని ఆమె చెప్పింది. అప్పుడు ఎలీషా చెప్పాడు, అదే జవాబు. నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవు పుచ్చుకొనుము. 4వ అధ్యాయం 3వ వచనం,
keep pouring into them, it'll never end.
అప్పుడు ఆ పాత్రలన్నింటిలో నూనె పోయమని ఆమెకు చెప్పాడు, ఆ పాత్రలో నూనె తరగట్లేదు.
Sell it and pay your debt.
అప్పుడు వీటిని అమ్మివేసి నీ అప్పులను తీర్చమని చెప్పాడు. ఇక్కడున్న సందేశం ఏమిటంటే
హెల్ప్లెస్ ఉమెన్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ ద చర్చ్.
ఈ నిస్సహాయరాలైన స్త్రీ సంగమునకు సాదృశ్యంగా ఉంది.
అండ్ ద చర్చ్ ఇస్ ఇన్ డెట్.
సంఘము అప్పుల్లో ఉంది.
నాట్ ఫైనాన్షియల్ డెట్.
ఆర్థిక సంబంధమైన అప్పు కాదు.
చర్చ్ ఇస్ ఇన్ టెరబుల్ డెట్ ఆఫ్ నాట్ హావింగ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
మిగిలిన లోకమునకు సువార్త చెప్పకుండా వలన ఎంతో భయంకరమైన అప్పులో ఉంది సంఘము.
పాల్ సెడ్ ఐ యామ్ ఎ డెటర్ టు ద హోల్ వరల్డ్ బికాజ్ ఐ హావెంట్ ప్రీచ్డ్ ద గాస్పెల్ టు దెమ్.
నేను వారికి సువార్త ప్రకటించకపోయినట్లయితే ఈ లోకమంతటికి నేను ఋణస్థుణ్ణు అని పౌల్ చెప్పాడు.
గాడ్ హస్ గివెన్ అస్ ద గాస్పెల్ టు గివ్ టు ఎవరీబడీ అండ్ వి హావెంట్ గివెన్ ఇట్.
అందరికి సువార్తను ప్రకటించమని దేవుడు మనకు సువార్తను అప్పగించాడు, కానీ మనమేమో అందరికి ఇవ్వట్లేదు.
When I say gospel, I don't mean just forgiveness of sins.
నేను సువార్త అని చెప్పినప్పుడు కేవలం పాప క్షమాపణ అని మాత్రమే నా అర్థం కాదు.
But I'm talking about the message of victory over sin as well.
పాపం మీద విజయమునకు సంబంధించిన సందేశం కూడా దానిలో ఉంది.
It is for the full gospel.
అది సంపూర్ణ సువార్త.
Forgiveness plus victory.
పాప క్షమాపణ మరియు విజయము.
Even that half gospel is not fully preached.
కనీసం ఆ సగం సువార్త కూడా పూర్తిగా ప్రకటించబడలేదు.
Full gospel is very little preached.
సంపూర్ణ సువార్త ఎంతో కొద్దిగా ప్రకటించబడింది.
A lot of people think full gospel is healing and speaking in tongues.
సంపూర్ణ సువార్త అంటే స్వస్థతలు మరియు భాషల్లో మాట్లాడటమే అని అనేక మంది అనుకుంటారు.
Most people who are healed and who speak in tongues are thoroughly defeated by sin.
స్వస్థపరిచేవారు మరియు భాషలతో మాట్లాడే అనేక మంది పాపంలో ఎంతో ఘోరంగా ఓడిపోయారు.
Lovers of money.
వారు ధనమును ప్రేమించేవారు.
So that's not the full gospel.
అది సంపూర్ణ సువార్త కాదు.
The other half of the gospel is that which delivers you from the love of money.
మిగిలిన సగం సువార్త నిన్ను ధనాశ నుండి విడుదల చేస్తుంది.
Was you from sin.
పాపం నుండి నిన్ను విడిపిస్తుంది.
Has not been preached and so we are in debt.
అది ఇప్పుడు ప్రకటించబడట్లేదు కాబట్టి మనం రుణస్థులము.
How to clear this debt?
ఈ అప్పును ఏ విధంగా తీర్చాలి?
How to clear this debt of sharing this wonderful news with the rest of the world?
మిగిలిన లోకంతో ఈ అద్భుతమైన సువార్తను ప్రకటించడం అనే అప్పును ఏ విధంగా తీర్చాలి?
What do you have?
నీ దగ్గర ఏముంది?
We say we got nothing.
మన దగ్గర ఏమీ లేదు అని మనం చెప్తాం.
But we got the Holy Spirit.
కానీ నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు.
A jar of oil symbolizes the Holy Spirit.
ఆ పాత్రలోని నూనె పరిశుద్ధాత్మను సూచిస్తుంది.
Nothing.
అది మనకేం సూచిస్తుందంటే మనం వట్టివారమని.
Like in today's world, people don't depend on the Holy Spirit.
ఈనాటి మాటల్లో చెప్పాలంటే ప్రజలు పరిశుద్ధాత్మ మీద ఆధారపడట్లేదు.
Depend on money.
వారు డబ్బు మీద ఆధారపడుతున్నారు.
Music.
సంగీతం మీద.
Psychological gimmicks to try and manipulate people.
ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి మానసికమైన తంత్రములను వాళ్ళు వాడుతున్నారు.
To get some well-known film star or something to testify that they accepted Christ.
మేము కూడా క్రీస్తును అంగీకరించామని పేరు ప్రఖ్యాతులు గాంచిన సినిమా వాళ్ల చేత సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు.
Cricketer or football player or something.
లేక ఒక క్రికెట్ ఆటగాడి చేత, ఫుట్బాల్ ఆటగాడి చేత చెప్పిస్తుంటారు.
Athlete.
లేక ఒక క్రీడాకారుని చేత.
They don't depend on the Holy Spirit. They depend on all these human methods.
వారు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడరు. మానవ సంబంధమైన పద్ధతుల మీద ఆధారపడతారు.
So if a person doesn't have these.
కాబట్టి ఒక వ్యక్తి వీటన్నింటినీ కలిగి లేనట్లయితే మాకేమీ లేవు అని వాళ్ళు అనుకుంటున్నారు.
They only got the Holy Spirit.
మేము కేవలం పరిశుద్ధాత్మనే కలిగి ఉన్నాం.
We don't have money. We don't have good musicians.
మా దగ్గర డబ్బు లేదు, మంచి సంగీత విద్వాంసులు లేరు.
What a terrible state the church has come to.
సంఘం ఎంత భయంకరమైన స్థితిలో ఉందో కదా.
Elisha says the Holy Spirit, that's all you need.
ఎలీషా చెప్తున్నాడు, నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు, నీకు కావాల్సిందల్లా ఆయనే.
You can with the power of the Holy Spirit you can clear all your debt.
పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నీ ఋణములన్నిటిని నీవు తీర్చవచ్చు.
That's the message of this miracle.
ఈ అద్భుతం యొక్క సందేశం అది.
Then we read the miracle of the woman's son raised from the dead.
ఒక స్త్రీ యొక్క కుమారుడు మరణం నుండి బ్రతికించబడినట్లుగా మనం చూస్తాం.
And there we read of Elisha again. How a prominent woman would invite him to come and stay with her.
పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక స్త్రీ తన ఇంట్లో ఉండటానికి ఎలీషాను ఆహ్వానించింది.
She told her husband, verse 9, I perceive this is a holy man of God. Chapter 4, verse 9.
నాలుగో అధ్యాయం 9వ వచనములో ఆమె చెప్తుంది, తన పెనిమిటిని చూచి మన యద్దకు వచ్చి చూపవచ్చునవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును.
Made a little room for him.
ఆయన కొరకు మనం ఒక చిన్న గదిని కట్టిద్దాం.
God is never in debt to those who honor his servant.
తన్ను గణపరిచి సేవించే వారికి దేవుడు ఎప్పుడు రుణస్థుడు కాదు.
Elisha called his servant Gehazi and said, "What can we do for this woman?"
Elisha tana sevakudaina Gehazi ni pilichi ee streeki manam em cheddam ani adigadu.
Gehazi said, "They have no son."
Ameku kumarudu ledu ani Gehazi cheppadu.
So that was the gift Elisha gave her.
Aa bahumatini Elisha ameku icchadu.
Prophecy.
Pravachanam.
Next season, next year this time you'll have a son.
Marusati eta ee rutuvuna nee kavugita kumarudu undunu ani amitanenu.
Sure enough, they got the child.
Kabatti ameku kumarudu kaligadu.
And then one day the child died.
Aa tarvata oka roju naa bidda chanipoyadu.
And Elisha came and prayed for that child and raised the child from the dead.
Elisha biddu kosam prarthinchi aa biddanu bratikinchadu.
Just like in the case of Elijah.
Eliya vale
somebody served Elisha in a small way.
Elisha nu oka chinna vidhanamlo okaru sevinchina kuda.
Elisha blessed her 100 times more than what she did for him.
Tana koraku aame em chesindo daniki noorantulaga Elisha aamenu aashirvadinchadu.
Just like Elijah blessed that widow 100 times more than what she did for him.
Elia ye vidhanga aithe tana koraku ame chesina danni batti noorantulu aashirvadinchadu.
True servant of God is like that.
Oka nijamaina daiva sevakudu aa vidhanga untadu.
We bless other people 100 times more than they bless us.
మనం వారిని ఆశీర్వదించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా మనల్ని వారు ఆశీర్వదిస్తారు.
You don't say God will bless you.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఆయన చెప్పడు.
Elijah didn't tell them like today's preachers, God will bless you, give me your money.
ఈనాటి బోధకుల వలె మీ డబ్బులు నాకు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఏలియా చెప్పలేదు. వారు ఆ విధంగా మోసగాళ్లు కాదు.
Bless them themselves.
వారంతట వారే ఆశీర్వదించారు.
Raise the children from the dead.
పిల్లలను మరణములో నుండి వారు రక్షించారు.
They were not deceivers.
వారు మోసగాళ్లు కాదు.
So don't be deceived by people who quote the example of these men.
ఈ భక్తుల యొక్క ఉదాహరణలు చూపించి ఎవరు కూడా మిమ్మల్ని మోసగించేటట్లు మీరు అనుమతించవద్దు.
Where to find such prophets today?
ఈనాడు అటువంటి ప్రవక్తలను కనుగొనటం ఎంతో అరుదు.
Chapter 5. We read this wonderful story of Naaman.
ఐదవ అధ్యాయంలో నయమాను గురించిన అద్భుతమైన కథను మనం చదువుతాం.
How God used a simple Israelite girl to lead this general to the prophet Elisha.
ఈ సైన్యాధిపతిని ఎలీషా యొద్దకు నడిపించుటకు దేవుడు ఒక సామాన్యమైన ఇశ్రాయేలు బాలికను వాడుకున్నాడు.
And we read that he came to Elisha's house.
మనం ఇక్కడ చదువుతాం, అతడు ఎలీషా ఇంటి యొద్దకు వచ్చాడు.
Naaman. And he thought that Elisha would be very impressed by him as a general and would come out and speak to him.
అతడు ఒక సైన్యాధిపతి కాబట్టి ఎలీషా ఎంతో గౌరవించి బయటకు వచ్చి అతనితో మాట్లాడతాడు అని అనుకున్నాడు.
See how what a dignity Elisha has.
ఎలీషా ఎంత హుందాగా ఉన్నాడో ఇక్కడ మనం చూస్తాం. పదో వచనము.
Chapter 5.
ఐదో అధ్యాయము.
He doesn't even go to meet him.
అతన్ని కలవటానికి కూడా ఆయన బయటకు వెళ్ళలేదు.
He is not impressed by Syrian general.
సిరియా సైన్యాధిపతిని బట్టి అతడు ముగ్ధుడవలేదు.
Sends a servant.
ఆయన తన సేవకుడిని పంపించాడు.
Go and tell him to dip himself in the river 7 times.
యోర్దాన్ నదిలో 7 మార్లు అతన్ని మునగమని చెప్పు అని అన్నాడు.
And it says in verse 11, Naaman was furious.
ఇక్కడ 11వ వచనంలో మనం చదువుతాం, నయమాను కోపము తెచ్చుకొనెను.
Never been treated like this, general of the Syrian army.
సిరియా సైన్యాధిపతి ఈ విధంగా ఎక్కడ కూడా చూడబడలేదు.
He thought that Elisha would come out and do something fantastic.
ఎలీషా బయటకు వచ్చి ఏదో ఒక అద్భుతాన్ని చేస్తాడు అని ఆయన అనుకున్నాడు.
So he went away in anger.
అతడు కోపంతో వెళ్లిపోయాడు.
Why you have to come to this dirty river? There are better rivers in Syria.
సిరియాలో అనేక నదులు ఉన్నాయి, ఈ మురికి నదిలోనికే నేను ఎందుకు వెళ్ళాలి?
Servant said, why not try? It's a small thing he's asked you to do.
తన దాసుడు చెప్పాడు, ఇది చిన్న విషయమే కదా, ఇది నువ్వు చేయవచ్చు, దీనికంటే పెద్ద విషయం చేయమంటే నువ్వు చేస్తావు కదా.
He went and dipped himself.
ఆయన వెళ్లి మునిగాడు.
And he was healed.
స్వస్థత నొందాడు.
Simple obedience.
ఒక సామాన్యమైన విధేయత.
He became clean.
అతడు శుద్ధుడయ్యాడు.
And then he came back.
తర్వాత ఆయన తిరిగి వచ్చి
and came with a lot of money.
విస్తారమైన ధనంతో వచ్చాడు.
And wanted to give it to Elisha.
ఎలీషాకు ఇవ్వాలనుకున్నాడు.
And said, here I would like to give you a gift.
నేను నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను అని అడిగాడు.
Take a present from your servant.
నీ దాసుడు నాయన నా యొద్ద బహుమానము తీసుకొనమని చెప్పాడు.
Now Elisha came out to meet him.
ఇప్పుడు అతన్ని కలవటానికి ఎలీషా బయటకు వచ్చాడు.
I'll take nothing from you.
నీ యొద్ద నుండి నేనేమీ తీసుకొనను.
He urged him to take it.
తీసుకొనమని నయమాను ఎంతో బతిమిలాడాడు. 16వ వచనము.
He said no.
కాదు అని చెప్పాడు.
God's servants take nothing from the heathen.
దైవ సేవకులు అన్యుల యొద్ద నుండి ఏమీ తీసుకొనరు.
Elisha was not working.
ఎలీషా ఏ పని చేయట్లేదు.
He was probably supported by God fearing people in Israel.
మరి ఆయన ఏ విధంగా పోషించబడుతున్నాడు? ఇశ్రాయేల్లో దేవుని భయం కలిగి ఉన్న మనుషుల చేత బహుశా పోషించబడుతున్నాడేమో.
But he didn't want any of the riches of Naaman.
కానీ నయమాను యొక్క ధనమును అతడు కోరుకోలేదు.
Good example for today's servants to follow.
ఈనాటి సేవకులు వెంబడించడానికి ఎంతో మంచి మాదిరి.
Gehazi is the opposite of Elisha.
కానీ గెహాజి ఎలీషాకు పూర్తి విరుద్ధంగా ఉన్నాడు.
Says, what a fool my master is to let him go like this. This man is giving the money freely.
ఈ వ్యక్తి డబ్బును ఉచితంగా ఇస్తానంటె తీసుకోకుండా ఉండడానికి నా యజమానుడు ఎంత బుద్ధిహీనుడో కదా అని ఆయన అనుకున్నాడు.
He ran after him and told a lie.
నయమాను వెంట పరిగెత్తుకుని వెళ్లి అబద్ధం చెప్పాడు.
And collected silver and clothes from him.
అతని యొద్ద నుండి వెండిని మరియు దుస్తులను సేకరించాడు.
He thought he could deceive Elisha.
ఎలీషాను మోసం చేయొచ్చని ఆయన అనుకున్నాడు.
Elisha asked him, where have you been?
నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని ఎలీషా అడిగాడు.
He said, no, I didn't go anywhere.
నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పాడు.
He said, I saw everything.
నేనంతా చూశాను అని చెప్పాడు ఎలీషా.
You can't fool a servant of God.
నిజమైన దైవ సేవకుడిని నీవు మోసం చేయలేవు.
He says, you went after Elisha. Naaman's money.
నయమాను డబ్బు వెంట నీవు పరిగెత్తావా?
Look at this question in verse 26.
26వ వచనంలో అతని ప్రశ్నను చూడండి.
Question we can ask even today.
ఈనాడు కూడా ఆ ప్రశ్నను అడగవచ్చు.
on going after people for money. Such servants, preachers.
Deva sevakulu prajala yokka dabbulu venta parigedutu unnaru. Atuvanti sevakulaku bodhakulaku nenu cheptunanu.
Is this a time to receive money?
Dabbunu sampadinchukonatuku idi samayama?
Clothes,
vastramulanu
and earthly things like this.
Ee vidhanga bhusambandhamaina vastulanu.
Time when we should be serving others and leading them to godliness.
Manamu itarulanu sevinchi varini daiva bhaktiloniki teeskon ravatanki badaluga
without seeking any reward.
Vari addunundi pratifalam emi aashinchukonda.
And so Elisha told Gehazi.
Kabatti Elisha Gehazi tho cheppadu.
Therefore the leprosy of Naaman will cling to you.
Kabatti Naaman nu kaligina kushtu neekunu nee santatikini sarvakalamu antiyundunu.
Not only to you,
neeku maatrame kaadu,
but to your descendants forever,
nee santatiki sarva kaalamu antiyundunu.
And immediately the leprosy of Naaman came upon Gehazi.
Ventane Naaman yokka kushtu Gehazi meediki vachindi.
And I can imagine years later,
nenu uhinchukogalanu samvatsarala tarvata,
one day Gehazi's little son comes to him.
Gehazi yokka chinna kumarudu Gehazi addiki vachi,
dad, I'm getting a little white patch on my hand, what is the meaning of that?
Tandri naa cheti meeda tellati poda vastundi, enti dani ardhamu?
Sensation there.
నాకు అక్కడ ఎటువంటి స్పర్శ కూడా లేదు.
This leprosy.
అది కుష్టు.
And he says, son, I think it is.
కుమారుడా, అవును అది కుష్టే.
How could I get it, dad?
నాన్న, నాకు ఎలా వచ్చింది?
What's the answer to that?
దానికి జవాబు ఏంటి?
Well, son.
కుమారుడా,
I ran after Naaman and told a lie.
నేను నయమాన్ వెంట పరిగెత్తుకొని వెళ్లి అబద్ధం చెప్పాను.
Come upon me.
ఆ శాపము నా మీదకి వచ్చింది.
And it's come on you also.
అదే శాపము నీ మీద కూడా వచ్చింది.
You see that happening today among many of preachers.
నాడు అనేక మంది బోధకులకు ఆ విధంగా జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం.
Go after money.
వారు డబ్బు వెంట పరిగెడుతూ ఉంటారు.
Comes to their children.
వారి పిల్లలకు ఏం జరిగిందో చూడండి.
So leprosy comes upon them and upon their children.
ఆత్మీయమైన కుష్టు వారి మీదకి వస్తుంది మరియు వారి పిల్లల మీద కూడా వస్తుంది.
They don't grow up godly.
వారు దైవభక్తి కలిగి ఎదగరు.
It's really sad.
నిజంగా అది ఎంతో విచారకరం.
So here is a warning for all people who run after money.
డబ్బు వెంట పరిగెత్తే వారందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక. నీవెవరివైనా సరే దాన్ని పొందటానికి అబద్దాలు ఆడినట్లయితే నీవు బాధించబడతావు.
చిల్డ్రన్ వస్తావు,
నీ పిల్లలు కూడా బాధించబడతారు.
God save us from that.
దేవుడు దాని నుండి మనల్ని రక్షించును గాక.
We covered most of Elisha's ministry.
దాదాపుగా ఎలీషా యొక్క పరిచర్య అంతటిని మనము చూసాం.
In chapter 6,
ఆరవ అధ్యాయంలో
we see another miracle that Elisha did.
ఎలీషా చేసిన మరొక అద్భుతాన్ని మనం చూస్తాం.
When the king of Aram, verse 8, was fighting against Israel.
సిరియా రాజు ఇశ్రాయేల్ తో యుద్ధం చేయాలని కోరినప్పుడు,
planning to set up his military camp in one place,
palana stalamlo sainyanni unchudamani aalochana chesinappudu,
Elisha would tell the king of Israel, don't go there because the Arameans are coming there.
Elisha Israel rajunaku vartamanam pompinchevadu, akkadiki vellavaddu endukante Syria sainyam akkadu undi.
And like that the king of Israel was warned a number of times.
Aa vidhanga Israel raju aneka sarlu aa vidhanga hetrinchabaddadu.
Killed himself more than once.
మరియు అనేక సార్లు ఆ విధంగా భద్రపరచబడ్డాడు.
And then the king of Aram was surprised.
అప్పుడు సిరియా రాజు ఎంతో ఆశ్చర్యపడ్డాడు.
There is one of you a spy going and telling the king of Israel what I am saying here.
నేను ఇక్కడ చెప్పేదంతా కూడా తీసుకుని వెళ్లి ఇశ్రాయేల్ రాజుకు మీలో ఎవరైనా చెప్తున్నారా, ఎవరైనా గూఢచారి ఉన్నారా?
Servant said, Elisha tells the king all of Israel whatever you say here.
అప్పుడు ఒక సేవకుడు చెప్పాడు, నువ్వు ఏదైతే ఇక్కడ చెప్తున్నావో అదంతా కూడా ఎలీషా ఇశ్రాయేల్ రాజునకు చెప్తున్నాడు అని చెప్పాడు.
So he sent horses and chariots to capture Elisha.
కాబట్టి ఎలీషాను పట్టుకోవడానికి రాజు గుర్రములను రథములను గొప్ప సైన్యాన్ని పంపించాడు.
And early in the morning,
ఉదయకాలమున
Elisha's servant, he had a new servant now.
ఎలీషా సేవకుడు, ఎలీషా ఇప్పుడు కొత్త సేవకుడిని కలిగి ఉన్నాడు.
Hey, master, look, we are surrounded by soldiers.
యజమానుడా, చూడు మన చుట్టూ కూడా గుర్రములు రథాలు ఉన్నాయి.
And Elisha prayed and said, Lord, open his eyes to see what else is there here.
అప్పుడు ఎలీషా ప్రార్థన చేసాడు, దేవా ఇంకా ఇక్కడ ఏమున్నాయో చూడటానికి వాని కళ్ళు తెరువుము.
Lord opened his eyes and he saw the whole mountain was full of angels, horses and chariots surrounding Elisha.
యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను.
And Elisha prayed to the Lord that Lord will strike them with blindness.
ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను.
I want to make here is this.
ఇక్కడ మీరు ఏమి గమనించాలి అని నేను కోరుకుంటున్నానంటే,
దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ ట్రూ ప్రొఫెసీ.
ఇది నిజమైన ప్రవచనానికి సాదృశ్యంగా ఉంది.
ఇన్ ద చర్చ్ ప్రొఫెసీ ఇస్ టు వార్న్ పీపుల్ ఇన్ అడ్వాన్స్ of where the enemy is going to attack you.
సంఘములో ప్రవచించటం అంటే శత్రువు ఎక్కడ మనల్ని దాడి చేయబోతున్నాడు అని ముందుగానే హెచ్చరించటం.
This is what we should long for in our church.
మన సంఘములో దీని కోసమే మనం ఆశ కలిగి ఉండాలి.
Word of the Lord prepares people for what is coming in the future.
భవిష్యత్తులో ఏమి రానయ్యన్నదో దానికోసం దేవుని వాక్యము ప్రజలను సిద్ధపరిచినట్లయితే.
So we need to be listening to what God wants to say to his people.
కాబట్టి దేవుడు తన ప్రజలకు ఏమి చెప్తున్నాడో దాన్ని మనం వినాలి.
That is prophecy.
అదే ప్రవచనం అంటే.
Chapter 7 we read a wonderful story.
7వ అధ్యాయంలో ఒక అద్భుతమైన కథను మనం చదువుతాం.
Of the enemy surrounding Samaria.
శత్రువు సమరయను చుట్టుముట్టినప్పుడు.
The Arameans were surrounding Samaria, which is the capital of Israel.
ఇశ్రాయేలు రాజధాని అయిన సమరయ పట్టణమును సిరియన్లు చుట్టుముట్టారు.
And Elisha prays for that city.
ఎలీషా పట్టణం గురించి ప్రార్థన చేశాడు.
He prophesies that food will be there when there's a famine going on right now.
ప్రస్తానికి కరువున్న ఆహారం దొరుకుతుంది అని ఎలీషా ప్రవచించాడు.
Exactly as Elisha prophesied.
ఎలీషా ప్రవచించినట్లుగా ఖచ్చితంగా.
The Arameans ran away fearing that some great army was coming to fight against them.
వారు యుద్ధం చేయడానికి ఒక గొప్ప సైన్యం వస్తుందనుకొని సిరియన్లు పారిపోయారు.
Now who were the ones who got the blessing out of this first?
దీని నుండి ఆశీర్వాదం పొందిన వారు మొట్టమొదట ఎవరు?
Four lepers.
నలుగురు కుష్ఠరోగులు.
Been put outside the city of Samaria because they were lepers.
వారు కుష్ఠరోగులు కాబట్టి వారు సమరయ పట్టణానికి వెలుపల ఉంచబడ్డారు.
They were also hungry.
వారు కూడా ఆకలిగొని ఉన్నారు.
They didn't know that the Arameans had run away.
సిరియన్లు పారిపోయారని వారికి తెలియదు.
They are starving.
వారు
Let's go to the Arameans and ask them for some food.
సిరియన్ల దగ్గరికి వెళ్లి కొంచెం ఆహారాన్ని అడుగుదామని వాళ్ళు వెళ్లారు.
At the most they'll kill us.
మహా అయితే వాళ్ళు మనల్ని చంపేస్తారు.
In any case we are going to die.
ఎలాగూ మనం చనిపోతాం.
So they went. Discovered that the Arameans had gone.
కాబట్టి వారు వెళ్లారు. కానీ సిరియన్లు అక్కడ లేరని వారు కనుగొన్నారు.
They enjoyed all the food and took the silver and gold and clothes from there.
వారు అక్కడున్న ఆహారం తిన్నారు. అక్కడున్న వెండిని అక్కడున్న వస్త్రములను తీసుకున్నారు.
And they said we can't keep quiet about this.
దీని గురించి మనం మౌనంగా ఉండలేము అని వాళ్ళు చెప్పుకున్నారు.
మనం
వెళ్లి వేరే వాళ్ళకు చెప్పాలి.
దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ ద గాస్పెల్.
ఇది సువార్తకు సాదృశ్యంగా ఉంది.
శత్రువు
ఓడించబడ్డాడు. మన మీద వానికి ఎటువంటి శక్తి లేదు. మనం భయంలో జీవించాల్సిన అవసరం లేదు. మనం భయపడి తలుపులేసుకొని కూర్చోవాల్సిన పని లేదు.
The riches that we can get from him.
మనం ఆయన దగ్గర నుండి పొందదగిన ధనమును పొందుదాం.
We should not keep quiet if we have enjoyed it ourselves.
కేవలం మనం మాత్రమే అనుభవించి మౌనంగా ఉండకూడదు. మనం ఆ కుష్ఠరోగుల వలె ఉన్నాం. మనం దేనికి పాత్రలం కాము. అయినా కూడా ఇంత గొప్ప శుభవర్తమానము మన దగ్గరకు వచ్చింది. మొదట మనమే పొందాము కాబట్టి మనం వేరే వాళ్లతో పంచుకోవాలి. 13వ అధ్యాయంలో ఎలీషా యొక్క మరణం గురించి మనం చదువుతాం.
అండ్ he was sick it says in chapter 13 verse 14
13వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడింది ఎలీషా మరణకరమైన రోగము కలిగి ఉన్నాడు.
The man of who raised up people from the dead
ప్రజలను మృతుల్లో నుండి లేవనెత్తిన ఒక దైవజనుడు
became sick probably around 90 years old by now.
ఆ విధంగా రోగిగా అవటం ఎంతో ఆశ్చర్యకరము. దాదాపు అతనికి ఇప్పుడు 90 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు.
And then he died.
ఆ తర్వాత మరణించాడు.
So we see a man of God also get sick and dies.
కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం ఒక దైవజనుడు కూడా రోగము వచ్చి మరణించవచ్చు.
We should not have this attitude that God doesn't allow any of his prophets to get sick.
దేవుడు తన ప్రవక్తల్లో ఎవరు కూడా రోగిగా అయ్యేటట్లు అనుమతించడు అనే వైఖరిని మనం కలిగి ఉండకూడదు.
Elisha got sick.
ఎలీషా రోగం కలిగి ఉన్నాడు.
Paul had a thorn in the flesh.
పౌలు కూడా తన శరీరంలో ముళ్ళును కలిగి ఉన్నాడు.
Timothy had a stomach's infirmities that never got healed.
తిమోతి కూడా కడుపు జబ్బును కలిగి ఉండి దాని నుండి ఎన్నటికీ స్వస్థత పొందలేదు.
We should not have unrealistic teaching on healing.
కాబట్టి స్వస్థత మీద అవాస్తవమైన బోధన మనం కలిగి ఉండకూడదు.
God does heal.
దేవుడు స్వస్థపరుస్తాడు.
Certainly pray for healing whenever there is sickness in our family.
కాబట్టి మన కుటుంబంలో ఎవరు రోగం కలిగి ఉన్నా కూడా వెంటనే మనం ప్రార్థన చేయాలి తప్పకుండా.
We have to be honest with scripture.
మనం లేఖనముల పట్ల యథార్థతతో ఉండాలి.
Elisha was sick of the sickness of which he died.
ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై మరణించెను.
And if that was his time to go, there was no use praying that God will heal him from that sickness.
అది ఆయన వెళ్లిపోవాల్సిన సమయము కాబట్టి ఆయన రోగము గురించి అప్పుడు ప్రార్థించినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎలీషా మరణించను.
But now see what happened.
కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. అతడు పూడ్చిపెట్టబడ్డాడు.
And some Moabites passed by that way and they were burying a dead man.
మోయాబైలు అటువైపు వెళ్తూ ఒక శవమును పాతి పెట్టడానికి వచ్చారు.
Saw this dug up place where Elisha was buried.
ఎలీషా యొక్క సమాధిని వాళ్ళు చూశారు.
Threw this dead man in.
ఈ శవాన్ని కూడా అందులో ఉంచారు.
Soon as this dead man's body touched the bones of Elisha,
ఎప్పుడైతే ఈ శవం యొక్క శరీరము ఎలీషా యొక్క ఎముకలకు తగిలిందో,
he got raised from the dead.
అతడు తిరిగి బ్రతికాడు.
This is an amazing story of resurrection where a dead prophet raises the dead.
ఇది పునరుద్ధానమునకు సంబంధించినంత అద్భుతమైన గాథ. ఒక మృతి నొందిన ప్రవక్త ఒక మృతి నొందిన వ్యక్తిని లేవనెత్తాడు.
There was anointing in Elisha's dead bones.
ఎలీషా యొక్క చనిపోయిన ఎముకల్లో కూడా అభిషేకం ఉంది.
This is an amazing incident of the power of God in his servant's body.
దేవుని యొక్క శక్తి తన సేవకుల యొక్క శరీరంలో ఉంచబడింది అంటానికి ఇది ఎంతో అద్భుతమైన సంఘటన.
In chapter 17,
17వ అధ్యాయంలో
we read about how finally Israel goes into captivity.
చివరకు ఇశ్రాయేలు ఏ విధంగా చెరపట్టబడిపోయారో మనం చదువుతాం.
Israel was divided into two nations.
ఇశ్రాయేలు రెండు రాజ్యములుగా విడిపోయింది.
Northern kingdom was 10 tribes.
ఉత్తర రాజ్యము 10 గోత్రములను కలిగి ఉంది.
That is called Israel.
దాన్ని ఇశ్రాయేల్ రాజ్యము అంటారు.
Southern kingdom was Judah and Benjamin, it was called Judah.
దక్షిణ రాజ్యమైన యూదా మరియు బెన్యామీను గోత్రములను యూదా రాజ్యము అంటారు.
Generally speaking, the northern kingdom of Israel was much more idolatrous.
సాధారణంగా చెప్పాలంటే ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేల్ వారు ఎంతో ఎక్కువగా విగ్రహారాధన చేస్తున్నారు.
Southern kingdom of Judah was had some good kings.
దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యమునకు కొంతమంది మంచి రాజులు వచ్చారు. కొంతమంది చెడ్డగా ఉన్నారు.
రిలేటివ్లీ స్పీకింగ్ సమ్ ఆఫ్ దెం వర్ మచ్ బెటర్ దన్ ది ఇజ్రాయెల్.
సరిపోల్చి చెప్పాలంటే ఇజ్రాయెల్ రాజుల కంటే వీరు కొంచెం శ్రేష్టంగానే ఉన్నారు.
సో ఫైనలీ
చివరకు
గాడ్ డిసైడెడ్ టు పనిష్ ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్ ను శిక్షించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు.
అండ్ బికాజ్ ఇట్ సేస్ హియర్ ఇన్ సెకండ్ కింగ్స్ 17 and verse 9
రెండు రాజులు 17వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడింది.
Israel did secretly those things which are not right.
ఇశ్రాయేల్ వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలను బోధించుచూ వచ్చారు. ఇతర దేశముల యొక్క కట్టడలను వాళ్ళు అనుసరిస్తూ వచ్చారు. 8వ వచనం.
There are all types of idols in verse 10, Asherim and under trees and all that.
అన్ని రకాల విగ్రహాలను వాళ్ళు కలిగి ఉన్నారు. 10వ వచనము. అష్షూరు మరియు ఎత్తైన కొండలు సకలమైన పచ్చని వృక్షముల క్రింద.
God repeatedly warned them through his prophets.
దేవుడు తన ప్రవక్తల ద్వారా పదే పదే వారిని హెచ్చరించాడు.
Like Elijah and Elisha for example.
ఉదాహరణకు ఏలియా ఎలీషా ద్వారా.
They didn't listen.
కానీ వాళ్ళు వినలేదు.
Verse 14 they stiffened their necks.
14వ వచనము. యెహోవా దృష్టికి విశ్వాస ఘాతకులయ్యారు.
The Lord was angry with Israel.
దేవుడు ఇశ్రాయేల్ మీద కోపించాడు.
And finally sent the king of Assyria to take them all captive.
చివరకు అష్షూరు రాజు వారిని చెరపట్టుకుని పోయేటట్లు దేవుడు అనుమతించాడు.
And the Assyrian people came and lived in Samaria, which was the capital of Israel.
తరువాత ఇశ్రాయేలు రాజధాని అయిన సమరయలో సిరియా ప్రజలు వచ్చి నివసించారు.
And we see something very interesting here.
ఎంత ఆసక్తికరమైన కొన్ని విషయాలను మనం ఇక్కడ చూస్తాం.
These people mixed up with the nation, with the Israelites there.
వాళ్ళు ఇక్కడున్న ఇశ్రాయేల్ తో కలిసిపోయారు.
Amazing statement here in verse 33, a funny statement really.
33వ వచనంలో హాస్యాస్పదమైన ఒక వ్యాఖ్యను మనం చూస్తాం.
They feared the Lord but served their own gods.
ఈ ప్రకారంగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయ్యండి, తాము ఏ జనుల నుండి పట్టబడరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి.
How do you do that?
దాన్ని ఏ విధంగా చేస్తావు నువ్వు?
See, their fear of the Lord was because they didn't fear the Lord. Verse 25, the Lord sent some lions and they got killed.
వారు దేవునికి ఎందుకు భయపడ్డారంటే 25వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు వారి మధ్యకు సింహాలను పంపించాడు, అవి వారిలో కొందరిని చంపివేశాయి.
It's not the real fear of God which the Bible speaks of. Beginning of wisdom.
కాబట్టి బైబిల్లో దేవుని అందరి భయభక్తులు జ్ఞానముకు మూలము అని ఏదైతే భయం గురించి చెప్పబడిందో వారి భయము నిజమైనది కాదు.
This fear is they were afraid of God judging them.
వీరు దేనికి భయపడుతున్నారంటే దేవుడు వారిని తీర్పు తీరుస్తాడేమో అని భయపడుతున్నారు.
They said, "Oh Jehovah, we won't say anything against you."
ఓ యెహోవా దేవా, నీకు వ్యతిరేకంగా మేమేమి మాట్లాడము.
But they worship their own gods.
కానీ వారి సొంత దేవతలను వారు పూజిస్తూ ఉన్నారు.
This is a verse that describes the condition of a lot of Christians today.
ఇనాడు అనేక మంది క్రైస్తవుల యొక్క పరిస్థితిని వివరిస్తున్న వచనం ఇది. మేము క్రైస్తవులము అని వారు చెప్పుకుంటారు.
But they serve their own gods.
కానీ వారి సొంత దేవతలను వారు పూజిస్తూ ఉంటారు.
Money, pleasure, comfort, etc.
ధనమును సౌఖ్యమును మొదలైన వాటిని.
In Judah at this time,
ఈ సమయంలో యూదా రాజ్యం వారు
God raised up a good king called Hezekiah.
దేవుడు హిజ్కియా అనే మంచి రాజును వారి కోసం లేవనెత్తాడు.
And we read about that from chapter 18 onwards.
18వ అధ్యాయం నుండి దాని గురించి మనం చదువుతాం.
Look at the wonderful things written about Hezekiah.
హిజ్కియా గురించి రాయబడిన అద్భుతమైన విషయాల గురించి చూద్దాం.
Verse 3, he did what was right in the sight of the Lord.
18వ అధ్యాయం 3వ వచనము. అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను.
And it says here in the middle of verse 4,
ఇక్కడ 4వ వచనం మధ్యలో చెప్పబడింది.
He broke in pieces the bronze serpent that Moses had made. Until those days the son of Israel burned incense to it, and he called it Nehushtan, which means just a piece of bronze.
మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసి దానికి ఇస్రాయేలీలు నెహుష్టాన్ అను పేరు పెట్టెను. అంటే ఒక ఇత్తడి ముక్క అని దానికి అర్థము. ఆ విధంగా దానికి ధూపం వేయచు వచ్చిండిరి.
700 years they were worshipping this bronze serpent.
700 సంవత్సరాలు ఆ ఇత్తడి సర్పాన్ని వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు.
Because it had brought healing in the desert.
అరణ్యములో అది స్వస్థతను కలుగజేసింది కాబట్టి
treated this like a god.
అదే దేవుడని వాళ్ళు భావించారు.
Just like people make crosses today and worship it.
ఈనాడు కూడా ప్రజలు శిలువను చేసుకుని దాన్ని ఆరాధించినట్లుగా.
Some idol of Jesus or Mary or something and worship it.
లేక యేసుక్రీస్తు ప్రభు విగ్రహమో లేక మరియ విగ్రహమో చేసుకుని దాన్ని ఆరాధించినట్లుగా.
This was something which God commanded them to make.
కాని దేవుడే దీన్ని చేయమని ఆజ్ఞాపించాడు.
But they made it into an idol.
కాని దాన్ని కూడా ఒక విగ్రహంగా వాళ్ళు మార్చారు.
Says here, from the days of Moses, the children of Israel were burning incense to it.
ఇక్కడ చెప్పబడింది మోషే దినము నుండి కూడా ఇశ్రాయేలు దానికి ధూపం వేస్తూ వచ్చారు.
Was this going on in the days of David, the man after God's own heart?
దేవుని హృదయానుసారుడైన దావీదు దినముల్లో కూడా ఇది జరిగిందా?
Sure. How is it David didn't have light on it?
అవును, ఖచ్చితంగా జరిగింది. మరి దావీదుకు దీని మీద ఎందుకు వెలుగులేదు?
Who is a greater king? David or Hezekiah?
ఎవరు గొప్ప రాజు, దావీదా హిజ్కియానా?
Definitely David.
ఖచ్చితంగా దావీదే.
It doesn't say Hezekiah was a man after God's own heart.
హిజ్కియా దేవుని యొక్క హృదయానుసారుడు అని ఇక్కడ చెప్పబడలేదు.
A lot of Christians don't even know the name of Hezekiah.
అనేక మంది క్రైస్తవులకు హిజ్కియా పేరు కూడా తెలియదు.
Everybody knows the name of David.
ప్రతి ఒక్కరికి దావీదు పేరు తెలుసు.
Yet light on this thing was given to Hezekiah, not to David.
Aina kuda ee vishayam meda velugu Hezekiah ki ivvabadindi kani David ki ivvabadaledu.
God gave Hezekiah light that this is just a piece of bronze, there's no value in this.
Ee devudu Hezekiah ki veligichadu, idi kevalam ittadi mukka maatrame, deeniki etuvanti viluva ledu.
Destroyed it.
Kabatti danni chinna binnamu chesadu.
That teaches us something.
Adi manaku oka vishayanni bodhisthundi.
Sometimes great men of God may not have light. Something which a simple believer may have light on.
కొన్ని సార్లు ఒక గొప్ప దైవజనునికి కూడా ఒక సామాన్యమైన విశ్వాసికున్న వెలుగు కూడా కొన్ని విషయాల మీద ఉండకపోవచ్చు.
Often happens.
తరచుగా ఇది జరుగుతూ ఉంటుంది.
Think because somebody is a great man of God like David, he's got all the light.
దావీద్ వలె ఒక గొప్ప దైవజనుడు కాబట్టి ఆయనకు అన్ని విషయాల్లో కూడా వెలుగు ఉంటుందని అనుకోవద్దు.
That's why you sometimes see these so-called great men of God doing things which are so obviously wrong.
అందుకే కొన్నిసార్లు మనం చూస్తాం ఎంతో గొప్ప దైవజనులు అని పిలువబడ్డవారు కూడా ఖచ్చితంగా తప్పు అని తెలిసిన విషయాల్లో కూడా తప్పులు చేస్తూ ఉంటారు.
Imagine David allowing people to burn incense to a bronze serpent.
ఇత్తడి సర్పమునకు ప్రజలు ధూపం వేయనట్లుగా దావీదు అనుమతించడాన్ని ఒకసారి ఊహించుకోండి.
Finally Hezekiah gets light on it and destroys it.
చివరకు హిజ్కియాకు దాని మీద వెలుగు కలిగి దాన్ని పడగొట్టాడు.
Remember, if you go by the light great man of God has, you could go wrong.
కాబట్టి ఒక గొప్ప దైవజనునికి కలిగిన వెలుగును బట్టి నీవు వెళ్ళినట్లయితే నీవు తప్పు మార్గంలో వెళ్ళవచ్చు.
God must be your standard.
దేవుడే నీ ప్రమాణమై ఉండాలి.
Trusted in the Lord so that after him there were none like him among all the kings of Judah.
ఇక్కడ చెప్పబడింది అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు.
Or among those who were before him.
అతని పూర్వీకులైన రాజుల్లో కూడా ఒక్కరూ లేరు.
Who was the first king of Judah?
యూదాకు మొదటి రాజు ఎవరు?
Rehoboam.
రెహబాము.
From Rehoboam's time.
రెహబాము సమయం నుండి కూడా.
Grandson of David.
దావీదు యొక్క మనవడు.
That's where the kingdom of Judah began.
యూదా రాజ్యం అక్కడ నుండే ప్రారంభమైంది. ఆ సమయం నుండి
ఆల్ ద వే టు ది ఎండ్
చివరి వరకు కూడా
ద బెస్ట్ కింగ్ వాస్ హెజికియా.
శ్రేష్టమైన రాజు హెజికియా అనే
క్లంగ్ టు ద లార్డ్.
అతడు దేవుణ్ణి హత్తుకుని ఉన్నాడు. దేవుణ్ణి అనుసరించకుండా అతడు తప్పిపోలేదు. ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడ్డాడు.
7 ది లార్డ్ వాస్ విత్ హిమ్.
7వ వచనము యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.
ఫీడ్ ద ఫిలిస్టైన్స్.
ఫిలిస్తీయులను ఓడించాడు.
And many other good things.
ఇంకా అనేకమైన ఇతర మంచి విషయాలను కూడా చేశాడు.
But he made some mistakes too.
అయినా కూడా అతడు కొన్ని తప్పులను కూడా చేశాడు.
We read here about a time in the verse 4:13 the king of Assyria came to fight against him.
ఇక్కడ మనం 13వ వచనంలో చూస్తాం అష్షూరు రాజు యుద్ధం చేయడానికి వస్తాడు హిజ్కియా మీద.
And he said, please withdraw from me.
దయచేసి నా యుద్ధం నుండి తిరిగి వెళ్లిపోమని చెప్పాడు.
The king of Assyria said, you got to give me so much silver.
అప్పుడు నీవు నాకు ఎంతో వెండి ఇవ్వాలని అష్షూరు రాజు అడిగాడు.
Hezekiah do.
హిజ్కియా ఏం చేశాడో చూడండి.
Should he have done?
And ఏం చేయాల్సింది?
He would have gone to the Lord and said, Lord, please help me.
ప్రభు దగ్గరికి వెళ్లి ప్రభువా నాకు సహాయం చేయండి.
Instead of that, he gave a bribe to the king of Assyria.
దానికి బదులుగా అష్షూరు రాజుకు లంచం ఇచ్చాడు.
The silver from God's house.
దేవుని యొక్క మందిరంలో నుండి వెండిని తీసుకున్నాడు.
Gave it, verse 15, to this heathen king.
ఒక అన్యుడైన రాజుకి ఇచ్చాడు 15వ వచనము.
The amazing thing we see in scripture.
ఈ విధంగా లేఖనాల్లో మనము కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను చూస్తుంటాం.
People who had wonderful light in one area.
వారి జీవితంలో ఒక విషయంలో ఎంతో అద్భుతంగా ఉంటారు.
No light at all in another area.
కానీ మరొక విషయంలో అసలు వెలుగే కలిగి ఉండరు.
See that among many Christians today.
ఈనాడు అనేక మంది క్రైస్తవుల్లో కూడా మనం ఆ విధంగా చూస్తాం.
కృపణుడు లైట్ ఇన్ వన్ ఏరియా.
వారు ఒక విషయంలో స్పష్టమైన వెలుగును కలిగి ఉంటారు.
They seem to be totally blind.
మరొక విషయంలో పూర్తి అంధత్వంతో ఉంటారు.
It's a great thing when God gives us light.
దేవుడు మనకు వెలుగు ఇవ్వటం అనేది ఎంతో గొప్ప సంగతి.
Then we read that the king of Assyria was encouraged by this and said, okay, we'll go and fight with Hezekiah some more.
అష్షూర్ రాజు దీన్ని బట్టి రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహాన్ని పంపించాడు.
And when they came like that against Hezekiah,
వారు హిజ్కియా మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు,
this time,
ఈ సమయంలో,
chapter 19 verse 1,
19వ అధ్యాయం 1వ వచనం,
he decided to seek the Lord.
ప్రభువును వెతకాలని నిర్ణయించుకున్నాడు.
And Isaiah came to him. The Lord sent Isaiah to him.
దేవుడు యెషయాను ఇతని యద్దకు పంపించాడు.
Isaiah was a prophet during Hezekiah's time.
యెషయా హిజ్కియా సమయంలో ప్రవక్తగా ఉన్నాడు.
And Isaiah said in verse 6,
6వ వచనంలో యెషయా ఈ విధంగా చెప్పాడు, భయపడవద్దు.
I will make him go back to his land.
అతడు తన దేశమునకు వెళ్లిపోయేటట్లు నేను చేస్తాను.
And God did that.
మరియు దేవుడు ఆ విధంగా చేశాడు.
Then the king of Assyria came back and sent a letter, a threatening letter to Hezekiah.
తర్వాత అష్షూరు రాజు హిజ్కియాకు ఒక పత్రిక రాశాడు భయపెడుతూ.
Now he knew.
ఇప్పుడు ఆయనకు తెలుసు.
No use bribing him and all. I give up those worldly methods.
ఇప్పుడు నేను అతనికి లంచం ఇవ్వను. ఆ లోకానుసారమైన పద్ధతులు నేను మానివేశాను.
He began to seek God.
ఆయన దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు.
He took the letter before the Lord.
ఆ పత్రికను ప్రభు యొక్క సన్నిధికి తీసుకువెళ్ళాడు.
Very difficult or threatening letter someday from anybody.
నీకు ఎవరి దగ్గర నుంచైనా నిన్ను భయపెట్టే పత్రిక ఒకటి వచ్చినట్లయితే,
దిస్ వాట్ యూ షుడ్ డూ,
నీవు ఈ విధంగా చేయాలి.
గో అండ్ నీల్ డౌన్ బిఫోర్ ద లార్డ్,
దేవుని సన్నిధికి వెళ్లి మోకరించి.
14,
14వ వచనము,
స్ప్రెడ్ అవుట్ యువర్ లెటర్ బిఫోర్ ద లార్డ్,
దేవుని సన్నిధిలో ఆ పత్రికను చదివి,
లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ,
ప్రభువా దయచేసి నాకు సహాయం చేయండి.
అండ్ ద లార్డ్ will answer prayer like he answered Hezekiah.
Hezekiah ke vidhanga jawab ichado devudu nee prarthana kuda jawab istadu.
And we read later on,
aa tarvata manam chadutam,
that night,
aa ratri,
verse 35 of chapter 19,
19th adhyayam 35th vachanam,
one angel went out and one night killed 185,000 Assyrians.
Aa ratriye yehova doota bayilderi ashuru vari dandu petalo jocchi 185,000 mandini hatamu chesanu.
The king of Assyria ran away.
Ashuru raju paripoyadu.
So that's how God can protect his people. There's no need to bribe them.
ఆ విధంగా దేవుడు తన ప్రజలను కాపాడగలడు. వారికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
Hezekiah faced another problem.
ఆ తర్వాత హిజ్కియాకు మరొక సమస్య వచ్చింది.
He became sick.
అతనికి మరణకరమైన రోగం ఒకటి వచ్చింది.
In chapter 20,
20వ అధ్యాయము,
the Lord said, now set your house in order, you're going to die.
నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చాడు.
I began to cry and weep again.
హిజ్కియా మరలా ఏడుస్తూ మొరపెడుతూ ఉన్నాడు.
No, when God tells you it's time for you to go,
నీవు వెళ్లిపోవాల్సిన సమయం వచ్చిందని దేవుడు నీతో చెప్పినప్పుడు,
leave the earth,
ఈ భూమిని విడిచిపెట్టాలని చెప్పినప్పుడు, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళటం ఎంతో మంచిది.
Don't try to extend your life beyond what God wants you to live on this earth.
దేవుడి ఈ భూమి మీద నీవు ఎంత కాలం జీవించాలని కోరుకుంటున్నాడో ఆ కాలాన్ని పొడిగించడానికి నీవు ప్రయత్నించవద్దు.
But he prayed, Lord, please extend my life.
నా దినములు పొడిగించు ప్రభువా అని ఆయన ప్రార్థన చేశాడు.
Sometimes God gives people their request, but they suffer in some way as a result of it.
అనేక సార్లు దేవుడు ప్రజల యొక్క మనవులను మన్నించి ప్రార్థనలకు జవాబిస్తాడు, కానీ ఏదో ఒక విధంగా వాళ్ళు దాన్ని బట్టి బాధపడతారు.
God's will is always the best.
దేవుని చిత్తమే ఎల్లప్పుడూ శ్రేష్టమైనది.
God said, okay, I'll add 15 years to your life.
అప్పుడు దేవుడు చెప్పాడు, సరే నీకు 15 సంవత్సరాలు ఎక్కువ నేను ఇస్తున్నాను అన్నాడు.
And in those 15 years,
ఆ 15 సంవత్సరాల్లో
Hezekiah had a son.
హిజ్కియా ఒక కుమారుని కూడా కలిగి ఉన్నాడు.
కాల్డ్ మనస్సే.
అతని పేరు మనస్సే.
We know that from chapter 21 verse 1.
21వ అధ్యాయం 1లో మనం దాన్ని చూడగలము.
After Hezekiah died,
హిజ్కియా మరణించిన తర్వాత,
his 12-year-old son,
తన 12 సంవత్సరాల కుమారుడు,
who was born during this 15-year extension,
దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాలు పొడిగించినందున ఆ సమయంలో మనస్సే పుట్టాడు.
Manasseh became king and reigned for 55 years.
మనస్సే రాజై 55 సంవత్సరాలు పరిపాలించాడు.
He was the most wicked king that Israel almost that Judah ever saw.
యూద రాజులందరిలో కూడా మనస్సే ఎంతో దుష్టుడైన రాజుగా ఉన్నాడు.
It says in verse 21:16, he did such evil in the sight of the Lord.
21వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది, మనస్సే యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను.
He would never have been born if Hezekiah had not asked for that extension.
ఒకవేళ హిజ్కియా నా దినములను పొడిగించు అని దేవుణ్ణి అడగకుండా ఉన్నట్లయితే మనస్సే పుట్టి ఉండేవాడు కాదు.
One more thing I want to mention about Hezekiah.
హిజ్కియా గురించి మరొక విషయం నేను ప్రస్తావించాలనుకుంటున్నాను.
When he was sick, for a sign that he'd be healed.
హిజ్కియా ఆరోగ్యం ఉన్నప్పుడు అతడు స్వస్థపరచబడతాడు అని దేవుడు ఒక సూచన ఇచ్చాడు.
The sun went back 10 degrees in the sky.
ఆకాశంలో సూర్యుడు 10 డిగ్రీల వెనక్కి వెళ్ళాడు.
You read that in chapter 20 verse 9 and 10. People all over the world saw this miracle. And they came to Hezekiah and said, "Are you the cause of this miracle?" Hezekiah was proud.
హిజ్కియా ఎంతో గర్వించి తన ధనమంతటిని వారికి చూపించి ఎంతో బుద్ధిహీనంగా చేశాడు.
ప్రైడ్ మేక్స్ ఎ మ్యాన్ ఫూలిష్.
గర్వము మనిషిని బుద్ధిహీనంగా చేస్తుంది. యెషయా వచ్చి అతనికి చెప్పాడు,
యు షోడ్ ఆల్ దిస్ టు ది కింగ్ ఆఫ్ బాబిలోన్.
నీవు బబులోను రాజుకి సమస్తమును నీ ధనమంతటిని చూపించావు.
యు గన్ లూజ్ ఎవ్రీథింగ్.
నీవు సమస్తమును కోల్పోతావు.
దెన్ వి రీడ్ ఇన్ ది రిమైనింగ్ చాప్టర్స్ ఆఫ్ some very bad king like Manasseh.
ఆ తర్వాత మిగిలిన అధ్యాయముల్లో ఎంతో దుష్టుడైన మనషే రాజు గురించి మనం చదువుతాం.
And Josiah, who was a good king for a while,
యోషియ కొంతకాలం వరకు మంచి రాజుగానే ఉన్నాడు.
We read about him, he did right in the sight of the Lord, but
యెహోవా దృష్టికి యథార్థంగా ఆయన నడిచాడని మనం చదువుతాం.
And then later on in chapter 24 and 25 you read how Nebuchadnezzar comes and captures Judah and takes them to Babylon.
ఆ తర్వాత 24-25 అధ్యాయాల్లో నెబుకద్నెజర్ వచ్చి యూదా వారిని చెరపట్టుకొని పోయినట్లుగా మనం చదువుతాం.
Because Judah never learned the lessons they should have learned from the failure of their sister Israel.
Endukante Israel varu edaithe tappu chesaru aa vaatamu nundi Yuda varu nerchukoledu kaani varu nerchukovalasi unnadi.
You know, when something bad happens to some other people of God,
veroka devuni prajalaku oka nashtam jariginappudu
God falls away,
oka daivajendu padipoyadu anukundam.
We need to find out why did he fall away.
Aayana enduku padipoyadu manam kanukovali.
Not for gossip,
kondimulu cheppataniki kaadu.
Avoid it yourself,
aa tappu manam cheyakunda chusukotaniki.
When you study the failure of other movements of God,
devuni yokka itara udyamamulu ye vidhanga tappipoyayo neevu chadivinappudu,
the reason,
daniki gala kaaranam emito kanukko.
Then you won't make the same mistake yourself,
tadwara aa tappunu marala manam cheyakundanattlu.
But Judah never learned from the failures of Israel,
kaani Israel yokka ootamunu batti Yuda var nerchukoledu.
About 130 years after Israel was captured,
Israel cherapattabadina 130 samvatsaralu tarvata,
Judah also went into captivity.
Yuda varu kuda cherapattabaddaru.
That need not have happened,
adi jaragalsina avasaram ledu,
if they had learned a lesson from the failure of their sister Israel.
Israel yokka votamu nundi vallu nerchukoni unnatlayite.
God spoke to Judah many times through many prophets.
Devudu Yuda varito aneka mandi pravaktala dwara aneka vidhaluga matladadu.
Habakkuku, Zephaniah,
Jephaniah,
Jeremiah,
Irmiah,
all these people prophesied to Judah.
Virandaru kuda Yudalo pravachincharu
and said, learn a lesson from what happened to your sister Israel.
Israel ki em jarigindo dan nundi paatam nerchukondi.
But they did not listen,
kani vallu vinaledu.
They were proud,
varento garvishtuluga unnaru.
No, that won't happen to us,
manakemi jaragadu.
The same thing happened to them,
kani vaari vishayamlo kuda ade jarigindi.
Church history is full of many examples like this,
sangha charitra ilanti anekamaina udaharanalato nindi undi.
People who say, no, we're not like those people,
prajalu cheptu untaru, ledu mem alanti vallam kaadu.
That failure will not touch us,
aa otame mammalni muttukoledu.
A few years later,
konni samvatsaral tarvata,
exactly what happened to that group happens to this group,
aa gumpuki em jarigindo kachithanga ee gumpuku kuda ade jarugutundi.
The same failure that happened to that servant God happens to this servant of God.
ఆ దైవ సేవకుడు ఏ విషయంలో అయితే ఓడిపోయాడు ఈ దైవ సేవకుడు కూడా అదే విషయంలో ఓడిపోతాడు.
Because they don't listen to God's prophet.
ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ప్రవక్తల మాటలు వినలేదు కాబట్టి.
God sends his prophets to warn us.
మనల్ని హెచ్చరించడానికి దేవుడు తన ప్రవక్తలను పంపించారు.
Make the mistakes that other people have made.
ఇతరులు చేసిన తప్పులను మరలా మనం చేయకుండానట్లుగా.
Wise man learns from the mistakes of others.
ఒక జ్ఞానవంతుడు ఇతరులు చేసిన తప్పుల నుండి నేర్చుకుంటాడు.
Judah was not wise.
యూదా జ్ఞానవంతురాలుగా లేదు.
You can be wise,
కానీ నీవు జ్ఞానవంతుడుగా ఉండవచ్చు.
Learn the mistakes of others in the scriptures.
లేఖనముల్లో ఇతరులు చేసిన తప్పుల నుండి నేర్చుకో.
Don't have to make their failure.
కాబట్టి వారు చేసిన తప్పులను నీవు కూడా చేయవలసిన అవసరం లేదు.
You have to go captive.
మనము చెరపట్టబడి పోవలసిన అవసరం లేదు.
You can end your days with joy.
సంతోషంగా నీ దినములను ముగించవచ్చు.
God bless you.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.